ఆవిడ చేతిలో కుడి చేతిలో ఏముందని చెప్పాము, ఖడ్గం ఉంది. ఈ ఖడ్గం నెత్తురు ఒడుతుంది, అప్పుడే చనిపోచ్చిందేమో మహిషాసురుణ్ణి. ఆ రక్తం కత్తిలోంచి అలా కారుతోందనమాట. నెత్తురు ఒడుతున్న ఈ కత్తితో ఇక్కడ ఒక అపూర్వమైన కుండమును ఏర్పాటు చేయి అనగానే ఆవిడ వెంటనే ఈ కత్తి పుచ్చుకున్నది, ఎడం చేతిలో ఉన్న మహిషాసురుడి శిరస్సును అలాగే పెట్టుకున్నది. ఈ కత్తితో వెళ్ళి ఈ అరుణాచలంలో ఒక ప్రాంతంలో బండరాయి మీద ఖడ్గంతో ఒక్క పోటు పొడిచింది. పెద్ద శబ్దముతో ఆ రాయి పగిలిపోయింది, విస్ఫోటనం చెందింది, మొక్కలు ముక్కలైపోయింది. వెంటనే అడుగు నుంచి పెద్ద జలధార పైకొచ్చింది, ఫౌంటైన్ చిమ్మినట్టుగా ఓ జలధార పైకొచ్చింది. కత్తితో తయారైనటువంటి తీర్థం కనుక దాన్ని ఖడ్గ తీర్థం అన్నారు. ఇప్పుడు ఆ ఖడ్గ తీర్థం అరుణాచలంలో ఉన్నది. ఆ తీర్థంలో ఈ కత్తితో, ఈ పుర్రెతో, ఈ ఎనిమిది చేతులతో అమ్మవారు బుడుంగును ములిగింది. అలా ములుగుతూ ఆవిడ ఒక మంత్రాన్ని ఉచ్చరించింది. ఆ మంత్రం మీ అందరికీ ఉపదేశిస్తున్నాను, చెప్పండి అందరూ కూడా. ఓం నమః సోణాధినాథాయ. ఇది నవాక్షర మంత్రం, అమ్మవారు సృష్టించిన నవాక్షర మంత్రం. అంత పూర్వం ఉన్న నవార్ణ మంత్రం ఉందే చండీ మంత్రం, అది చాలా గొప్పది. అది ఎలాగో చాలా గొప్పది. అదేమో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, చాలా గొప్ప అద్భుతమైన చండీ మంత్రం అండి అది. నవార్ణ అక్షరం అంటారు. అది ఎలా పడితే అలా ఉచ్చరించకూడదు, కానీ ఈ మంత్రాన్ని మాత్రం ఉచ్చరించే అధికారం అమ్మవారు ఇచ్చింది. ఓం నమస్సోణాధినాథాయ, మూడు మూడు తొమ్మిది. ఓం నమః మూడు అక్షరములు, సోణాధి మూడు, నాథాయ వెరసి ఓం నమస్సోణ అధినాథాయ సోణాధినాథాయ. ఈ నవాక్షర మంత్రం, నవార్ణ మంత్రం స్వయముగా దుర్గాదేవి అరుణాచలములో తాను రచించి మనకిచ్చింది. ఈ మంత్రమును జపిస్తూ అందులో స్నానం చేయగానే అమ్మవారి చేతిలో ఉన్న కత్తి తెల్లగా మారిపోయి రక్తం పోయింది. ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కింద పడిపోయింది. ఆ తలకి అతుక్కుని ఉన్న లింగం కూడా కింద పడిపోయింది, అక్కడే పడిపోయింది, ఎక్కడ ఆ ఖడ్గ తీర్థం దగ్గర. ఆ లింగానికి వెంటనే విశ్వకర్మ ఒక గుడి కట్టాడు. ఆ గుడిలోకి వెళ్ళి మొదటి పూజ ఈ జగన్మాత దుర్గాదేవి మహిషాసుర మర్దని చేసింది. దానికి పాప వినాశన లింగము అని పేరు పెట్టింది ఆవిడ. ఇది ఇందాక చెప్పినట్టుగా రుద్రాక్ష ధారణ చేసిన వారిని, విభూతి ధారణ చేసిన వాణ్ణి, లింగధారణ చేసిన వాణ్ణి, సాలగ్రామ ధారణ చేసిన వాణ్ణి, ఇటువంటి వాళ్ళని చంపడం మహాపాపం. ఈ మహాపాపములు ఆ ఖడ్గతీర్థములో స్నానము చేసి పాప వినాశలింగమును దర్శనము చేసుకుంటే తక్షణం తొలగిపోతాయి, ఇలాంటి మహాపాపాలన్నీ తొలగిపోతాయి. వీలుంటే అక్కడ ప్రదక్షిణ కూడా చేయండి. అసలు ఎప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలండి? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. యాని కానిచ పాపాని, ఏవే పాపాలు చేశామో అవి ఏమేమిటో తెలియదుగా. రకరకాల పాపాలు చేశాం మనం, నోటితో ఉచ్చరించడానికి వీలు కాని అనేక పాపములు ఈ మానవుడు భూలోకంలో జన్మించాక చేస్తాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, లోభం వల్ల కొన్ని, మదం వల్ల కొన్ని, మాత్సర్యం వల్ల కొన్ని, కీర్తి కోసం కొన్ని, ధన వ్యామోహం వల్ల కొన్ని, ఇలా నిరంతరం జీవులు చేస్తూనే ఉంటారు. జీవులు చేసే పాపములు పది రకాలట. ఆ పది రకాలని కలిపి మూడింటిగా విభజించారు. అవేమిటి? వాచిక పాపములు, కాయిక పాపములు, వాచిక కాయిక మానసిక పాపాలు. అందులో వాచిక పాపములు అంటే నోటితో చేసే పాపములు, మాటలతో చేసే పాపములు. అవేమిటివి? పైశూన్యం, కొండములు చెప్పుట, వాడి మీద విడికి, వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెప్పడం అన్నమాట. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని లేనిపోను అని చెప్పడం అన్నమాట. అదిగో అది ఇలా చేసిందిట, ఇది ఇలా చేసిందిట, ఏం చూసి వచ్చావు నువ్వు, ఇలా కొండములు చెప్పడం అదొకటి. అసత్యములు పలకడం, ఎప్పుడూ అబద్ధాలే. కొంతమంది నీ జేబులో ఏముంది? ఏమీ లేదు. జేబులో బోర్డు ఉన్నాయి, ఏమి లేకపోవటంటే అయినా సరే అసత్యాలు ఆడతారు. ఇక మూడవది అసంబద్ధ ప్రలాపములు, అంటే అనవసరమైన మాట. ఆ సమయానికి అది అనవసరం. ఎవరో ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోకుండా ఏం మాట్లాడాలో తెలియక. మూడోది అనమాట, ఇదిగో అక్కడెక్కడో కొండ మీద నాలుగు నక్షత్రాలు రాలేయట. ఈ పిచ్చిబొగుడు ఎందుకు చెప్పండి అసంబద్ధ ప్రలాపం కాకపోతే? అనవసరమైన బొగుడు అవుతారు అనమాట. కొందరు తొట్టుపొట్టుతలు వస్తాయి. కాబట్టి అసత్యం ఆడడం, పైశన్యం కొండెములు చెప్పుట, అసంబద్ధ ప్రలాపం. ఇది కాక ఇక నాలుగోది ఏమిటనమాట, పరులపై అభాండములు వేయట. ఇందాక చెప్పిన పైశన్యం ఒకటి మీద ఒకటికి లేనిపోయిన కొండేలు చెప్పడం, కొండెములు చెప్పడం కంటే కూడా లేని నేరాన్ని ఆరోపించుట అనమాట. ఒక వ్యక్తి ఆ పని చేయలేదు, అయినా చేశారంటారనమాట. ఇప్పటికి కూడా చాలామంది తెలియదే, అసూయ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు, గుణేషు దోషారోప అసూయ అంటే మంచి గుణములలో దోషమును ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు. అనగా ఒక ఆయన అన్నదానం చేశాడు, ఓ 10 మందికి అన్నం పెట్టాడు, అది చాలా మంచి పని అవునా. రెండో వాడు చూశాడు ఈయన మీద కసి, అందుకని తాతగారింట్లో నిన్నటి రోజున వండిన అన్నం కుళ్ళిపోతుంది, ఎవరూ తినడం లేదు, అందుకేనండి అన్నం పెట్టాడు, లేకపోతే ఆయన అన్నం ఎందుకు పెడతాడండి, అన్నం పెట్టాడు ఆయన సున్నం పెడతాడు, ఎత్తి మీదకి అన్నం పెడతాడు తప్ప అన్నట్ట. నిజానికి ఆయన ఇంట్లో అన్నం నిన్న వండి కుళ్ళిపోవడం వల్ల పెట్లా, ఏదో ఏకాదశి అయ్యాక ద్వాదశి కదా అని 10 మందికి అన్నదానం చేశాడు ఆయన. ఆ మంచి పనులు ఈ చెడ్డ వెతుకుతారు కొందరు. అలాగే ఒక ఆయన పట్టుకొచ్చి 500 లోటు వేసాడు అనుకోండి, 500 లోటు ఎందుకు వేసాడు, అది చిరిగిపోయింది చెల్లక అక్కడ వేసాడు అంటాడు. చల్లకపోతే మాత్రం గురువు గారికి వేయాలి, అలా వేసేవాడు కొందరు ఉంటారు అనుకోలేదు, వేరే విషయం. కానీ మొత్తం మీద ఏదో వేద్దామని వేశాడు, వాడికి వచ్చింది వేశాడు. ఆ మంచి పనులు చెడ్డ వెతకడం. తిరుపతి నుంచి లడ్డూ పట్టుకొచ్చాడు ఒక ఆయన ఇద్దామని, 3 రోజుల నుంచి ఇంట్లో ఉంది ఆ లడ్డు, ఎవరో తినలేదు కుళ్ళిపోయి బూజు పట్టింది, అందుకని దాన్ని గురువు గారికి అంటగట్టడానికి వచ్చారండం. అంటే ఇందులో కూడా చెడ్డే, ఇంకా మీరు ఏం చేయండి, అందులో ఏదో వెతుకుతారు తప్పుడే. దాన్ని అసూయ అంటారు, గుణేషు దోషారోప అసూయ, అటువంటి వాళ్ళు ఈ నేరాలు ఆరోపిస్తారన్నమాట. ఇవి వాచిక పాపములు, నోటితో చేసే పాపములు, వాక్కుతో చేసే పాపములు 4. ఇక ఆ తర్వాత శారీరక పాపములు 3. శరీరంతో చేసే పాపములు కాయిక పాపాలు అంటారు. అవేమిటనమాట, అనవసరమైనటువంటి హింస, శాస్త్రవిరుద్ధమైన హింస, అన్యాయంగా కొట్టి చంపేయడం, ఆవులు చంపేయడం, ఉట్టిని రోడ్డు మీద పెడుతున్న కుక్కను కొట్టి చంపేయడం, అనవసరంగా భార్య పీకి నొక్కి చంపడం, ఇవన్నీ అనవసరమైన హింసలు. అలాగే శరీరముతో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళుట, ఒక చోట కొన్ని చోట్ల వెళ్ళకూడదండి, అటువంటి చోటుకి వెళ్ళకూడదు, అటువంటి చోటుకి వెళ్ళుట. ఇక 3, ఈ శరీరముతో కృతజ్ఞత అనే భావమును చూపుట, మేలు చేసిన వాడికి అపకారం చేయుట, అవి 3. అక్కడికి వాచిక పాపములు 4, కాయిక పాపములు 3. ఇక మానసిక పాపములు 3 ఉన్నాయి. పైకి అందరూ మంచివాళ్ళే, కానీ మనస్సులో ఏముంది ఏం తెలుస్తుంది, మనస్సులో ఇతరుల ధనమును ఇతరుల వస్తువులని కోరుకొనుట, పర ద్రవ్య పరకాంతాదులను కోరుకొనుట. ఇక 2 ఏమిటనమాట, ఇతరులకు కీడును కోరుకొనుట. పైకి మాత్రం అబ్బో మీ అంత మంచివాళ్ళు లేరు అనడం, లోపల మనడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, వాడి ఇల్లు కట్టుకుంటాడు, వాడు కొంప కూలిపోను, వాడి దగ్గరికి టౌన్ ప్లాన్స్ వాడు వెళ్ళి ప్లాన్ అప్రూవల్ లేదని వాడి బిల్డింగ్ పడగొట్టేను అని తిట్టుకుంటాడట. అంటే లోపల ఇతరులకి కీడే కోరుకుంటున్నాడు అనమాట. ఇక 3, నాస్తికవాదము మనస్సులో చేయుట. ఈ 3 మానసిక పాపాలు. ఈ విధంగా శారీరక, మానసిక, వాచిక పాపములు మొత్తం వెరసి 10. ఈ 10 కలిపి దశ పాపములు అంటారు. దసరా అనే శబ్దం ఎందుకు వచ్చిందంటే దశహర ఈ 10 తొలగిస్తుంది కనుక దాన్ని దశహర అన్నారు, దసరా అయిపోయింది. ఈ దశవిధ మహాపాపములు కూడా ఈ ఖడ్గతీర్థములో స్నానము చేసిన తర్వాత ఓం నమః సోణాధినాథాయ అనే మంత్రము జపించుకుంటూ పాపనాశన లింగాన్ని అరుణాచలములో దర్శనం చేసుకుంటే మొత్తం భస్మం అయిపోతాయి. బూడిదలో పోసినటువంటి పన్నీరు ఎలా పాడైపోతుందో, అగ్నిలో పడిన మిడతలు, అగ్నిలో పడినటువంటి దూజ ఎలా కాలిపోతాయో, దూది కాలిపోతుందో, అలా ఈ పాపములన్నీ తక్షణం నాశనం అయిపోతాయి. అందుకని ఏం చేయాలన్నమాట, మనం జీవితంలో ఒకసారైనా అరుణాచలమునకు వెళ్ళాలి, ఖడ్గతీర్థములో స్నానము చెయ్యాలి, ఓం నమ సోణాధినాథాయ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి, అక్కడ ఉన్న పాపనాశన లింగమును దర్శనము చేసుకోవాలి, అప్పుడు మనకి ఈ పాపాలు తొలగిపోతాయి. ఇలా కొన్ని క్షేత్రాలు మనకి చెప్పారు, ఇక్కడ అరుణాచలం గురించి చెప్పారు కాబట్టి ఇది చెప్పాను. ఇలాంటి కొన్ని లింగములు ఉన్నాయి, పాపన నాశన లింగాలు అన్నమాట, అటువంటి లింగాలను దర్శనం చేసుకోవాలి తప్పక. ఇలా ఆవిడ పాపాలు పోగానే అమ్మ పార్వతీమాత నా పాపాలు పోయాయి, ఇదిగో ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కూడా పడిపోయింది, పాపనాశన లింగాన్ని ప్రతిష్ఠించాను, ఇక నేను వెళ్ళి వస్తాను, మీ దంపతులు సుఖంగా ఉండండి అని అమ్మవారు మణిద్వీపానికి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇది జరిగిన రోజు కార్తీక పూర్ణిమ, ఆ రోజు ఉదయం జరిగింది ఇది. సాయంత్రం వేళ ఆ కొండ మీద అరుణాచల శిఖరం మీద ఒక అపూర్వ జ్యోతి పార్వతికి దర్శనమిచ్చింది. అద్భుతమైన జ్యోతి, అఖండ జ్యోతి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, కానీ వేడి లేదు, చల్లగా ఉన్నది. ఎప్పటికి కూడా ఏం చేస్తారు కార్తీక పూర్ణిమ నాడు, అక్కడ అరుణాచలం మీద జ్యోతి వెలిగిస్తారుండే పైకి వెళ్ళి మేము నడిచి అక్కడికి వెళ్ళగలిగాము అదృష్టవశాత్తు. అరుణాచలేశ్వరుడి కటాక్షం ఉంది కాబట్టి వెళ్ళాను, లేకపోతే మానవభక్తుడు అక్కడికి వెళ్ళలేడు, అంత కష్టం ఆ కొండెక్కడం అది చాలామందికి తెలుసు. అందున కార్తీక పూర్ణిమ నాడు పెడతారు, కానీ ఉత్తర రోజులు అక్కడికి వెళ్ళలేరు, వెడితే కూడా ఎలుగుబంట్లు ఇబ్బంది, లేకపోతే జారిపడడం జరుగుతుంది. నిజంగా ఈశ్వర కటాక్షంతో మేము 2015లో ఆ కొండ మీదకి వెళ్ళాం. అందువల్ల చెబుతాను నేను, చాలా గొప్ప కొండది ఆ కొండ అంటే ఇంక అగ్నియే, పాపాలని భస్మం చేసే కొండే. అందుకే యుగయుగాలుగా మహానుభావులు అక్కడ తపస్సు చేస్తున్నారు. అరుణాచలమునకు వెళ్ళటమంటే శివుడి యొక్క మూడవ కన్ను ముట్టుకోవడమే. శివుడి మూడవ కన్ను ముట్టుకుంటే నిజంగా భస్మం అవుతారు, కానీ ఆ కొండ మీద కడితే పాపములు మాత్రమే భస్మమై మనం పరమ పవిత్రం అవుతాం. మన నమ్మకాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పార్వతికి కార్తీక పూర్ణిమ నాడు అద్భుతమైన కాంతి దర్శనమిచ్చింది. అక్కడ దీపం లేదు, ప్రమిద లేదు, ఒత్తులు లేవు, నెయ్యి లేవు, అగ్గిపెట్టుతో వెలిగించడాలు లేవు. వన్నిన యోజితం ప్రియం, దానికి నిప్పు పెట్టండి అనే మాట లేదు. అక్కడ దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తాం, సాధ్యం ముందు ప్రమిద నిండా నెయ్యి పోయి, సాధ్యం సాధ్యం, నేతితో కూడినది విత్ నెయ్యి, త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులతో కూడినది, ముందు నెయ్యి పోయి, ప్రమిద నిండా కుంది నిండా నెయ్యి పోయి, తర్వాత మూడు ఒత్తులు వేయము. సంయుక్తం అండం ద్వారా మూడు ఒత్తులతో కూడినది, లేక మూడు కలిపి ఒక ఒత్తిగా చేసినా పర్వాలేదు, మొత్తం మీద మూడు ఒత్తులు ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వన్నిన యోజితం ప్రియం, అప్పుడు నిప్పెట్టు, అగ్గిపెట్టుతో వెలిగిస్తావో కొవ్వొత్తుతో వెలిగిస్తావు, కొవ్వు కంటే అగ్గిపెట్టే మంచిది, దిక్మాల కొవ్వొత్తి ఎందుకు దరిద్రం. అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదని కొందరు చెప్తారు, ఉట్టి అబద్ధం, ఆ రోజుల్లో అగ్గిపెట్టి ఏడిసిందా, అగ్గిపెట్టిన దీపారాధన నకుర్యాత్తని ఎవడనే చెప్పాడా, అన్నీ కొత్త కొత్తవి లేని లేనివన్నీ పుట్టించడం అనమాట. ఈ ఒక్క పని చేయకండి అండం, అన్నవాడి గుండు మీద ఒకటి ఇచ్చుకోవాలనిపిస్తున్నారు వాడు చూస్తే, అన్ని అబద్ధాలే, ఇలా చేస్తే నాశనం అయిపోతాడట పాప వీడి కోసం వచ్చి చెప్పినట్టుగా వ్యాసుడు. ఇదిగో ఏమండో, రుద్రాక్షం ఎడ మీద ఉన్నప్పుడు నిద్రపోకూడదు, రుద్రాక్షం ఎడలో ఉంటే నిద్రపోకూడదా, ఇంకేం నిద్రపోతావు, చస్తావా, రుద్రాక్ష శరీరం మీద ఉండగా చచ్చిపోతే వెంటనే నువ్వు దివ్యలోకాలకు పెడతావని దేవీ భాగవతం చెబుతున్నది చూడండి, ద్వాదశ స్కందంలో రుద్రాక్ష మహిమలో ఎల్లవేళలో ఉంచుకోండి అన్నారు. కొన్ని అనవసర పాపాలు చేయొద్దన్నారు తప్ప అసలు రుద్రాక్షం ఉండకూడదని ఒకడు రాత్రిపూట తీసేయాలి వీడి కోసం వచ్చి చెప్పినట్టు శివుడు అనమాట. అసలు రాత్రే ఉండాలి, ఎందుకంటే నిద్రట్లో ఉండగా నువ్వు తస్తే అప్పుడు నువ్వు ఎక్కడికెడతావు, ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలుసునా. ఇంకోడు వచ్చామంటాడు అసలు మల్లె పువ్వులతో పూజ చేయకూడదు అంటాడు ఒకడు, ఇంకోడు వచ్చి శివుడికి నందికి మధ్యలో వెళ్ళావో నువ్వు చచ్చిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. శివుడికి నందికి మధ్యలో కాకుండా శ్రీశైలంలో ఎవడన్నా దర్శనం చేసుకుని రాగలడేమో చెప్పండి ఒకసారి, మీలో ఎవరన్నా ఉంటే శ్రీశైలంలో దర్శనం చేసుకోవాలంటే నందీశ్వరుడి దగ్గర నుంచే వెళ్ళి శివుడికి నందికి మధ్యలో నడిచే దర్శనం చేసుకుని బయటికి కడతాడు, అసలు అసంభవం అది. అనవసరముగా తిరగద్దు అని శాస్త్రములు చెబితే చివరికి వీడు పిడివాదం చేయటం, ఈ వ్యాఖ్యాతలు రాసేవాడికి వాడికి బుర్ర తక్కువ రాయడం అనమాట. ఉట్టిన తిరగద్దన్నాడు, సరదాగా తిరగద్దన్నాడు కాలక్షేపానికి. అసలు అర్చకులు రెండింటికి మధ్యలో తిరగకుండా ఎలా అభిషేకం చేయగలనండి కొన్ని సమయాల్లో, ఆలోచించండి. కాబట్టి అసంభవమే నువ్వు చెప్పడం, నువ్వు నాశనం అయిపోతావు అండం. గోల్డ్ కొరిగితే నీ ఇంట్లో దరిద్రం వచ్చి పడుతుంది, గోళ్ళు ఉట్టినే కొరకద్దన్నారు కానీ కర్మగారి గోరుకి నొప్పి పుట్టిందనుకోండి, అబ్బా అని నోట్లో గోరెట్టుకుంటే వాడు నాశనం అయిపోతాడట. ఈ చెప్పినటువంటి వాళ్ళ మాటలు వినడం వల్ల నశిస్తాం, ఎక్కడో లేదు దరిద్రం అంతా, ఎవడ పడితే వాడు అడ్డమైనవి చెప్పేవాళ్ళలో ఉంది నాశనం అంతా. ఆ రకంగా కొంపలు కోలగొట్టడం, మనుషుల్ని భయపెట్టడం, శివలింగం ఇంట్లో ఉండొద్దంటాడు, ఎవడండి ఈ దరిద్రుడు, అలాంటి వాడు AK-47తో కాల్ చేయాలి అని ఒకప్పుడు ఒక దేవుడు లాంటి మనిషి అన్నాడు, నేను అంటలేదు వ్యాసుడు అన్నాడు. మీ ఇంట్లో శివలింగం ఉంచుకోండి, ప్రతి ఇల్లు ఒక శివాలయం, ప్రతి ఇల్లు ఒక విష్ణువాలయంగా ఉండాలి, సాలగ్రామాన్ని ఉంచుకోండి, ఇన్ని నీళ్లు పొయ్యండి, ఆ నీళ్లు తాగండి, మీ పాపాలు పోతాయి, సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం తినేదినే. సాలగ్రామం శిల నుంచి వచ్చే నీరు తాగితే సమస్త పాపాలు పోతాయట. అది పాపహారి విశేషత అన్నాడు ప్రత్యేకంగా. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. ఈ నీళ్లు తాగితే అకాలంలో నీకు చావు రాదు, ఆ చావుని తొలగిస్తుంది అది, సకల వ్యాధులు తొలగుతాయి. అందుకని ఇంట్లో శాలగ్రామాలు ఉంచుకునేవారు. మనం వెకిలి వేషాలు వేయకుండా ఉండడానికి కొన్ని నియమములు చెప్పారు తప్ప ఆ నియమముల వంకతో ఇంట్లో దేవుణ్ణే లేకుండా చేసుకోమనే, ఏమీ ఉండడంలా. దానివల్ల ఏమైపోతుంది, నాయనా ఆవాలతో పూజ చేస్తే శివుడికి అభిషేకం చేస్తే శత్రువులు నశిస్తారంటే చేయకూడదంటాడు ఒక పిచ్చపీరుగా. ఆవాలేమో దాని గురించి శివపురాణంలో చెప్పారు, రాజికా పూజనం శంభో శత్రుర్ మృత్యుకరం శుభం. నల్లని ఆవాలతో శివుణ్ణి పూజిస్తే లక్షావాలట, అంటే 16 కేజీలు, 16 కేజీల నల్ల ఆవాలతో శివుడికి అభిషేకం చేస్తే నీ శత్రువులు నశించిపోతారు, మిత్రులు అవుతారని ఉంది. నువ్వు చేయకపోతే ఏమవుతుంది, రేపటి నుంచి శివుడి మీద నమ్మకం పోతుంది. చక్కగా తులసీ రసం తీసి ఆ రసంతో శివుడికి అభిషేకం చేయి, ఎంతో మంచిది. అవి చెయ్యవు, చేయకపోతే ఏమవుతుంది, భ్రష్టులు అవుతారు వీళ్ళు. మంచి మంచి అర్చకులను తయారు చేయండి, పురోహితుల్ని మహాత్ముల్ని తయారు చేయండి, వాళ్ళంతా కలిసి ఈ దేశాన్ని రక్షిస్తారు, వాళ్ళని పోషిద్దాం మనం, అప్పుడు ధర్మం నిలబడుతుంది. ఏమి శాస్త్ర ప్రకారం చేయాలో పురాణాల్లో ఉన్నవన్నీ వాళ్ళ చేత చదివించి వాళ్ళ చేత చేయిద్దాం. చేయిస్తే ఇంట్లో శివుడు ఉండొచ్చు, ఇంట్లో విష్ణు ఉండొచ్చు, శాలగ్రామం ఉండొచ్చు, ఈ విషయాలు తెలుస్తాయి, తెలిస్తే బాగుపడతాం. వంచండ్రా అని చెబుతాడు ఇంట్లో. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా శివలింగాన్ని పూజించవచ్చు. స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ముఖ్యంగా ఆడువారికి అనే తేడా లేకుండా సర్వేషాం అంటే అందరికీట, వాడు వీడు అనే తేడా లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి జీవికి శివలింగార్చనే, శివలింగ అర్చన చేయుట యందు అధికారోస్తి, అధికార అస్తి, అధికారం ఉన్నది. లేకపోతే పాము పూజించలేదా, సాలెపురుగు పూజించలేదా, ఏనుగు పూజించలేదా, పంది మాంసం నైవేద్యంగా పెట్టి కన్నడు తిన్నడు పూజించలేదా, ఎంతమంది పూజించలేదు. వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళమా, రామానుజాచార్యులు వారి కంటే మనం గొప్పవాళ్ళమా, శంకరుడి కంటే గొప్పవాళ్ళమా, వాళ్ళని కూడా కాదని మన ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే ధర్మం నశిస్తుంది. ధర్మం కోసమైనా వీళ్ళందరినీ పోషించాలి. కాబట్టి కార్తీక పూర్ణిమ చాలా గొప్పది. ఆనాడు అక్కడ తప్పనిసరిగా ఒక దీపం వెలిగిస్తారు, ఆ దీపం కూడా స్వయం జ్యోతి అన్నమాట. అనగా ఒక కుంది తెచ్చి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దానికి వెలిగించాలి, మీ ఇష్టం వచ్చిన అగ్గిపెట్టుతోట ఇంకో దానితోట. అదన్నమాట పవిత్రమైన దీపము, దానిని స్వీకరించుము. అది ఎటువంటిది, త్రైలోక్యతిమిరాపహం, 3 లోకాల చీకట్లను తొలగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికమని పిలువబడే తాపత్రయాన్ని తొలగిస్తుంది, భయంకరమైన పాపాలు తొలగిస్తుంది. అటువంటి జ్యోతుల్ని మనం ఇప్పుడు వెలిగిస్తున్నాం దీపారాధన వంకతో. కానీ ఆ కొండ మీద అసలు ఎవరూ పెట్టకుండా ఏమీ లేకుండా ఒక జ్యోతి వెలిగింది, అదే స్వయం జ్యోతి, అరుణ జ్యోతి. ఆ జ్యోతిని చూడగానే వెంటనే పార్వతీదేవి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. ఆ జ్యోతియే చూస్తూ ఉండగా ఈశ్వరుడిగా రూపం మార్చుకున్నది. శివుడి యొక్క పాలనేత్రం, 3వ కంటి అగ్నియే ఆ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిందనమాట. వెంటనే శివపార్వతులు కలుసుకున్నారు. శివుడు ఆ జ్యోతి రూపంలో ఉన్న స్వామివారు అందమైన తెల్లని రూపం ధరించాడు. 10 చేతులతో, 5 శిరస్సులతో పంచాస్యుడు పంచముఖుడు దర్శనమిచ్చాడు. ఆయన్ని చూడడంతో పార్వతీదేవి నలుపుపోయిందండో, అసలు ఆ ఎర్రని జ్యోతి పట్టడంతో ఆవిడ మళ్ళీ యథాప్రకారంగా ఎర్ర రంగులోకి గౌరవర్ణంలోకి వచ్చేసింది. అప్పుడు పార్వతి శివుణ్ణి, స్వామి మీ మీద అలిగి ఇక్కడికి వచ్చినందుకు ఏమనుకోకుండానగా, పార్వతి నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా నాలో సగం నువ్వే, నీకు నాకు అభేదం. అయినా నీవి ఇక్కడ తపస్సు చేయటం వల్ల అరుణాచల మహిమ సమస్త లోకములకు తెలిసింది. కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ ఒక జ్యోతి వస్తుంది, భవిష్యత్తులో కార్తీక పూర్ణిమ నాడు ఈ కొండ మీద దీపం జ్యోతి వెలిగించాలని ప్రజలు గ్రహిస్తారు. వెలిగించిన వారు, జ్యోతిని చూచిన వారు మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు ఖడ్గతీర్థం ఏర్పడింది, పాపనాశనలింగం ఏర్పడింది, వాటిని ప్రజలు ఉపయోగించుకొని పాప విముక్తులవుతారు, పుణ్యాత్ములవుతారు. ఈ కొండ మీద మొదటిసారిగా మనం అర్ధనారీశ్వరులం అవుతున్నాం, ఇక మీదట భవిష్యత్తులో మనిద్దరికీ అభేదం పాటిస్తూ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ మనిద్దరినీ భక్తులు స్తుతిస్తారు. శివాభ్యాం, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి, శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరుల కొరకు నమః. నమశివాభ్యాం అంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులిద్దరు కొరకు నమస్కారం, వాళ్ళిద్దరికీ నమస్కరిస్తున్నాను. నవయౌవనాభ్యాం, ఇద్దరూ యౌవనంలోనే ఉంటారట, ఎప్పుడు అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల్లాగా తాజాగా ఉంటారు, ఫ్రెష్ క్యాండిడేట్స్. వాళ్ళు సాధారణంగా పెళ్ళైన రెండు రోజులకే ముఖాలు మారిపోతాయి, కానీ వాళ్ళు ఏంటో ఎప్పుడు చూసినా అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఉంటారు. మళ్ళీ కొంతమంది అర్ధరాత్రి ముహూర్తంలో అవడానికి కొత్త పెళ్లి కొడుకు దంపతులు అప్పుడే పెళ్ళి అవుతుంది, కానీ ఇద్దరు ఇలాగే ఎందుకు వచ్చిందిరా దేవరా అని ఒంటి గంటకు ముహూర్తం అయితే వేళ్లాడబడిన ముఖాలతో కనబడతారు. కానీ అమ్మవారు అయ్యవారు అలా ఉండరట్టండో, తాజాగా నవ్వుకుంటూ అందంగా కనబడతారట. కొంతమంది భలే ఉంటారండి, చక్కగా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంటారనమాట, బావా మరదలా అనుకుని తిరగాలి. అంతేగాని ఎప్పుడు చూసినా ఇంక ముసలావాడితో నేనేం పెడతాను అనుకోకూడదట. ముసలేమిటి, ముసళ్ళు అనేది శరీరానికి, కాబట్టి అస్సలు మేము ముసలహై అనుకోకుండా ఎప్పుడూ మేము తాజా దంపతులం పార్వతీ పరమేశ్వరులు అనుకుని చట్టా పట్టాలు వేసుకు తిరగాలి. నేనండం కదండి, భీమేశ్వర పురాణంలో రాశాడు శ్రీనాథుడు చూడండి, ఒకళ్ళ చట్టాలు ఒకళ్ళ చేతుల్లో పట్టుకుని వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయు. అలాంటి పార్వతీ పరమేశ్వరుడు గౌరీ శ్రీ విశ్వనాథుండు, గౌరీ శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు ఏగుదిల్చిరి ఒయ్యార మెసక మెసగా విహరణ క్రీడ మాయున్న వేదికపుడు. గౌరీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు వేసుకున్నారు, అంటే బంగారంతో తయారు చేయబడి రత్నములు తాపడం చేసిన పాదుకలు వేసుకున్నారు. వేసుకుని చట్టలు పట్టుకొని చట్టలు పట్టుకోండి అంటే చట్ట పట్టాలన్నమాట, ఒకళ్ళ చేతుల్లో చక్కలు చంకలు పట్టుకుని టిక్కుని బయలుదేరారు. అలా వెళ్ళాలి పెళ్లికి వెడితే, అలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాలి. ఏ అప్పుడు తోసుంటా తోసుంటా అని తిట్టుకుంటూ ఏడుస్తూ కొట్టుకుంటే అది దాంపత్యం ఏంటండి. అలా అందంగా చట్టా పట్టాలు వేసుకుని వస్తే వాళ్ళని పార్వతీ పరమేశ్వరులు అంటారు, ఆది దంపతులు అంటారు, లక్ష్మీ నారాయణులు అంటారు. అందుకనే పూర్వకాలంలో ఎవరెవరిని తలుచుకునేవాళ్ళం, పెళ్లి సమయాల్లో పూజల సమయంలో ఉమామహేశ్వరాభ్యాన్ నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, శచీ పురంధరాభ్యాన్ నమః, అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః, వీళ్ళని తలుచుకున్నాం. ఎందుకంటే అరుంధతి వశిష్ఠుడు అలా చట్టా పట్టాలు వేసుకు తిరుగుతారు, బ్రహ్మ సరస్వతి కలిసిమెలిసి తిరుగుతారు, పార్వతీ పరమేశ్వరులు కలిసిమెలిసి తిరుగుతారు, లక్ష్మీనారాయణులు ఎప్పుడూ కలిసి మెలసి ఉంటారు, ఇంద్రుడు శచీదేవి ఎక్కడికెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా విడిచిపెట్టకుండా పెడతారు. లేడీస్ క్లబ్కి శచీదేవి, జెంట్స్ క్లబ్కి ఇంద్రుడు వెళ్ళకుండా కలిసిమెలిసి వెళ్ళారు. అందుకని వాళ్ళని తలుచుకుని మనం కూడా అలా వెళ్ళాలన్నమాట. చూశారు ఎంత బాగా చెప్పారు. మాట వరుసకు కూడా భర్త నెత్తి మీద అప్పడాల కరతో కొట్టని భార్య ఎవరైనా ఉందంటే శచీదేవి తండ్రి. ఎప్పుడైనా భార్య భర్త మీద అలిగి వెళ్ళడం ఉంటుంది. పార్వతి అలిగిందా, లక్ష్మి అలిగిందా, అలిగి భూలోకానికి వచ్చింది కాబట్టి ఏడు కొండల మీదకి వెళ్ళి శ్రీనివాసుడు ఆహా లక్ష్మీ లక్ష్మి అని బుర్రగొక్కుని రావాల్సి వచ్చింది ఆయన కూడా. చూచారా, అలాగే సరస్వతి కూడా బ్రహ్మను విడిచిపెట్టిందిట. అలా విడిచిపెట్టని భార్యాభర్తలు అరుదుగా ఉంటారు. అందులో రతి మన్మథులు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు, శచీ పురంధరులు, నేను చెప్పే దేవతలు, మానవుల్లో చాలామంది ఉన్నారులేండి. శచీదేవికి అసలు భర్త మీద ఎప్పుడూ కోపం రాదట, ఇంద్రుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా సరే మా ఆయన బంగారం అనేదిట. ఒక్కనాడు కూడా అప్పడాల కరతో నెత్తి మీద కొట్టలేదు, అసలు ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎప్పుడొకప్పుడు భర్తను కొట్టిన భార్య ఎక్కడ ఉంటుందా మీకు తెలియదు అని చెప్పాలా. ఎప్పుడో అప్పుడు కోపం వచ్చినప్పుడు టింగ్ మన నెత్తి మీద కొట్టేవాళ్ళు, ప్రేమతో కొట్టేవాళ్ళు, వీటి మీద అలా తెరిచేవాళ్ళు ఉంటారట, ఉండకుండా ఉండరు అని వ్యాసుడు అన్నాడు, నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. కానీ అస్సలు శచీదేవి మాట వరుసకు కూడా సరదాకి కూడా భర్త గారి నెత్తి మీద కొట్టలేదు. అలాంటి వాళ్ళని తలుచుకోవాలి, అలా చట్టా పట్టాలు వేసుకు తిరగాలట. పార్వతీ పరమేశ్వరుడు అలా చట్టాపట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవారు, అర్ధనారీశ్వరులు అయిపోయారు. అందుకే అటువంటి వాళ్ళని తలుచుకొని ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎప్పుడు అర్థమైందా మీకు? యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ అవన్నీ ప్రణశ్యంతి సర్వనాశనమైపోతాయి. కార్తీక పూర్ణిమ నాడు కొండ మీద స్వయం జ్యోతి కనబడిన తర్వాత ఇదిగో అయ్యవారు అమ్మవారు అర్ధనారీశ్వరులు అయిపోయారు, ఆది దంపతులు అయిపోయారు, వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. అది తలుచుకుని మనం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. అదే శివుడు చెప్పాడు, మన ఇద్దరిని నవశివాభ్యాం నవ యౌవనాభ్యాం ఇద్దరం యువకులము అని స్తుతిస్తారు. పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం, ఆశ్లిష్టం అంటే కౌగిలింత లేక కలయిక, ఇద్దరు చెరిసగం కలిసి ఉంటాం, ఇద్దరూ విడిచిపెట్టకుండా చెరిసగముగా ఉండే శరీరములు కలిగిన వాళ్ళం అర్ధనారీశ్వరులం. అటువంటి శరీరము ధరించిన మనిద్దరికీ నమస్కరిస్తారు వాడు. పరస్పర ఒకరితో ఒకరు ఆశ్లిష్ట కలసిన కౌగిలించుకుని ఉన్న వపుహు శరీరమును ధర ధరించినటువంటి వారి గురించి నమస్కారము అదనమాట. పరస్పరాశ్లిష్ట వపురు ధరాభ్యాం. ఒక ఆవిడ నగేంద్ర కన్య, నగ అంటే కొండ, సంస్కృతంలో అగ అన్న నగ అన్న కొండ. కొండలకు రాజు నగేంద్రుడు అంటే ఎవరన్నమాట? హిమాలయ పర్వతం, ఆయన యొక్క కన్యా కూతురు. నగేంద్ర కన్య అంటే ఇది పార్వతి పర్వతరాజపుత్రిక. వృషకేతనః, జెండా మీద ఆబోతుని పెట్టుకుంటాడు, ఎద్దుని పెట్టుకుంటాడు. నందీశ్వరుని పెట్టుకునేవాడు ఎవరు? శివుడు అన్నమాట. ఇద్దరు కలిస్తే నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం, పర్వతరాజపుత్రి మరియు గో రాజ కేతనుడు, నందీశ్వరుని జెండా మీద పెట్టుకున్నటువంటి వాడు అయిన పార్వతీ పరమేశ్వరుల గురించి నమస్కారం. నమో నమః, నమః నమః నమో నమః, రెండుసార్లు నమస్కారం. ఎవరు వాళ్ళు? పార్వతీ పరమేశ్వరులు. నమో నమ శంకర పార్వతీభ్యాం, శంకరుడికి పార్వతీ గురించి నమస్కారం అని ప్రజలు మనల్ని తలుచుకోవడం కోసం మనం అర్ధనారీశ్వరులు అవుదాం. ఈ కొండ మీద మనం కొలువై దర్శనమిద్దాం కార్తీక పూర్ణిమ నాడు. ఇక్కడున్న అరుణాచల లింగం దగ్గర నువ్వు నేను, నువ్వు అపీత కుచాంబగా, నేను అరుణాచలేశ్వరుడిగా ఉంటాను. ఈ ఆలయాలను చూచినా, ప్రదక్షిణ చేసినా, ఇక్కడ దీపారాధన చేసినా, బిల్వార్చన చేసినా వారికి సకల శుభములు కలుగుతాయి, ఐశ్వర్యములు కలుగుతాయి అని వరమిచ్చాడు. ఈ వరమిచ్చిన కొంతకాలం తర్వాత ఓ తమాషా జరిగింది. ఆ కాలంలో వజ్రాంగదుడని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. ద్రావిడ దేశం అంటే ఆ రోజుల్లో పూర్తిగా తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములు కలిపి ఒకే ప్రాంతంగా ఉండేవి. తర్వాత తమిళం విడిపోయింది, కేరళం విడిపోయింది, ఆంధ్రం విడిపోయింది, అన్నీ విడిపోయి కర్ణాటకం విడిపోయింది. మొదట్లో మాత్రం ఈ నాలుగు కలిపి, దక్షిణాదిని కలిపి సంపూర్ణ ద్రావిడ సామ్రాజ్యం అనేవారు. ఈ ద్రవిడాధీశుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వజ్రాంగదుడు. నిజంగా వజ్రం వలె ఆయన శరీరం ఉండేది. అంగదము అంటే భుజకీర్తులు. ఈ భుజకీర్తులు వజ్రములతో తయారు చేసినవి ధరించేవాడు ఆయన. ఆయన చాలా వీరుడు. ఆయనకి వేట అంటే ఇష్టం. ఆయన అదృష్టమో దురదృష్టమో చాలా కాలం క్రితం ఆయన దగ్గరికి కాంభోజ దేశం నుంచి ఒక గుర్రాన్ని తెచ్చారటండి. సింధు దేశంలో ఉండేటటువంటి గుర్రాలు, కాంభోజ దేశపు గుర్రాలు, బాహ్లిక దేశపు గుర్రములు, ఇవి మంచి బలంగా ఉండేవి. బాహ్లిక దేశం అంటే ఇప్పుడు మనం చెప్తాం ఇరాన్, ఇరాక్, అక్కడి నుంచి తెచ్చేవారు. ఆ ఎడారి దేశాల్లో గుర్రాలు భలే బలంగా ఉంటాయి. సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందిగా, సింధు కూడా విడిపోయింది. సైంధవుడు పాకిస్తాన్లో గడిపాడు పాపం, ఆయన లాగేశారు వాడు. అక్కడ గుర్రాలని సైంధవం అంటారు, గుర్తుపెట్టుకోండి. సైంధవం అంటే సింధు దేశపు గుర్రములు. అవి చాలా బలంగా ఉంటాయి, చాలా గట్టివి అన్నమాట. కాంభోజ దేశపు గుర్రాలు కూడా అంతే. ఇటువంటి గుర్రాలకు కొంచెం స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఈయన దగ్గరికి కాంభోజ దేశం నుంచి ఒక గుర్రాన్ని ఎవడో పట్టుకొచ్చి అమ్మాడు. ఆ కాంభోజ దేశపు గుర్రం మంచి కాంతివంతంగా ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళిన ఆ గుర్రం మీదే వేటకెళ్ళేవాడు, ఆ గుర్రం మీదే దండయాత్రకు వెళ్ళాడు. ఆయన చాలా గట్టాడని చెప్పాను కదా, వీరుడని చెప్పాను కదా. ఓసారి ఆయన అలాగే వేటకి బయలుదేరాడు. సప్త వ్యసనాలలో అతి భయంకరమైనది వేట. వెల్లది జోదంబు పానంబు వేట మాట ప్రల్లదనము అర్ధదూషణము. సప్త వ్యసనాలు ఉన్నాయి, ఏడు వ్యసనములు, వీటి జోలికి వెళ్ళద్దు అన్నారు. అందులో మొదటిది వెలది, వేశ్యాలోలత్వం. డబ్బు పుచ్చుకుని శరీరం అమ్ముకునేటటువంటి వేశ్యలతో సంపర్కం వల్ల సర్వనాశనం అయిపోతాడు, అదో వ్యసనం. రెండవది జోదం. ఇక జోదం వల్ల ఎంతమంది పాడయ్యారు, ధర్మరాజు జోదం వల్ల దెబ్బతిన్నాడు, నలచక్రవర్తి దెబ్బతిన్నాడు, ఇప్పటికీ చాలామంది దెబ్బతింటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు లాస్ వేగాస్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి, అందుకే దానికి అక్కడ ఏమని పేరెట్టాను, వేగంగా లాస్ అయిపోతారు కాబట్టి లాస్ వేగాస్. లాస్ వేగంగా అయిపోతున్నవాడు, ప్రపంచ జోదగృహం. ఓ రోజు రోజంతా తిరిగినా అంత అది భలే విచిత్రమైన లోకం అండి బాబు. అక్కడికి కూడా తీసుకెళ్లారు భక్తులు, చూడాలి అవన్నీ చూస్తేనే మనకి ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. అక్కడే ఇజ్రాయిల్ లాంటి ఒక దేశం, ఈజిప్టుతో సమానమైన దేశం, భారతదేశం వంటి దేశం, ఒక ఇల్లు ఉంటుంది పెద్ద గ్యాంబ్లింగ్, అది చూస్తే అది ఒక దేశం అనమాట, ఒక ఇండియాలో ఉంటుంది, ఈజిప్ట్లో ఉంటుంది. అలాంటి అద్భుతమైన గృహాలు, అసలు పగలు రాత్రి ఏమి తెలియదు, అక్కడికి వెళ్తే ఎన్ని రోజులైనా అలా ఉంటాడంతే. అదో మత్తు లక్ష లక్షలు తగలబెడతారు. మా బోటి వాళ్ళం కేవలం ప్రకృతి యొక్క విచిత్రం చూడడం కోసం నిర్వికారంగా చూసాం. అది సహజంగా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా పడతారు, ఏ లాస్ ఏంజల్స్లోనో లేకపోతే ఇంకో చోట ఉన్నవాళ్ళు డ్రైవ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి చూడొచ్చు అన్నమాట. మళ్ళీ ఇంకోసారి ఒకసారి చూడాలి, నేను కూడా వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలం ఎలా ఉందో చూడాలి. ప్రపంచ జోత గృహం, నాశనం అంటే ఏమిటో తెలియజేసే గృహం అది. ఈ జోదంలో పడి పేకాట్లో పడి ఎంతమంది దెబ్బతిన్నారండి, అయినా బుద్ధి లేదు కొందరికి. కాబట్టి రెండవది జోదం, వెలది జోదం, మూడవది పానంబు, బుడ్డి మీద బుడ్డి అనమాట. ఇక తాగినప్పుడు వస్తుంది మదం, అప్పుడు వాడు ఏం వాగుతాడో తెలియదు అనమాట. వాడు వచ్చి ఓ రోజున ఏం చేశాడు తెలుసా, గురువుగారు మీకెందుకు నాగోలంతా కొనిపెట్టేస్తాను, మీకు అక్కడ పెద్ద పీఠం పెట్టేందుగాను అన్నాడు. ఇదేంటారు నాగోలంతా కొంటాడు, వాడు చూస్తే నెత్తి మీద రూపాయి పెడితే పావులా ఎవరు వాడు కొనరు, వాడే పెట్టి నాగోలు కొనిపెట్టడం ఏంటి అనుకున్నాను. అప్పుడు పక్క వాళ్ళు వచ్చి పర్వాలేదంటే లోపల ఇంకో మనిషి ఉన్నాడు అంట అన్నారు. ఆ టైంలో వాడు ఏదైనా చెప్పేస్తాడు, జూబ్లీ హిల్స్ మీకు ఇచ్చేస్తాను, నాగోలు ఇచ్చేస్తాను. వాడు సొమ్మేం పోయా, నాగోలు ఇవ్వడానికి వాడు సొమ్మేం పోయిందండి, ఈ కృష్ణాలయం మీద అంటాడు. కమిటీ వాళ్ళు వచ్చి ఎత్తి మీద మొట్టిగా పడతారు, తర్వాత అలా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు. ఆ టైంలో ఏదైనా చెప్పేస్తారు వాడు. ఒకసారి ఒకడైతే వచ్చి ఆ మత్తులో ఏం చెప్పావయ్యాను ఉపన్యాసం, ఏం చెప్పాను బాబు అంటాను నేను, కథలు ఇవ్వడు ఈ కార్యకర్తలేమో అంతకుముందు రోజే వాడ మీద ఎగరద్దన్నా అంట. అందుకని ఎగరద్దన్నానంటే తాగుపోతాడు వచ్చి మీద పడితే వాడు తప్పించదనే, అతివృష్టి అనవృష్టి అయితే అరుస్తారు, లేకపోతే అసలు బొత్తిగా కదలసరు. అది కాదు అక్కడ అనవసరంగా ఎవడ మీద ఎగరద్దన్నాను తప్ప, వాడు ఎవడో వచ్చిన కాళ్ళు పెట్టుకుని ఆగేస్తూ ఉంటే అప్పుడు కూడా మా గురువుగారు మాట్లాడద్దన్నారుగా అంటే ఎలాగా, ఇది కష్టమే. కాబట్టి అప్పుడు వాడు అలా ఏం చెప్పావు అంటుంటే చివరికి 10 మంది వచ్చి అతి కష్టం మీద లాగారు. ఈ తాగుబోతాడు అదొక ప్రమాదం. ఇక నాలుగవది వేట. పూర్వకాలంలో వేటకెళ్ళి ఎంతోమంది దెబ్బతిన్నారు, ఇప్పటికి కూడా వేటకి వెళ్ళి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. వేట మహాపాపం, ఎన్నో జంతువులు చచ్చిపోతున్నాయి. ఆ రోజుల్లో అంటే క్రూర మృగాల్ని తప్పనిసరి వేటాడి 10 మందిని రక్షించేవారు. ఇప్పుడు ఎంత తెగులు, అసలు జంతువులే లేవు, క్రూర జంతువులైన మనుషులు తప్ప అసలు క్రూర జంతువులే లేకపోతే వాటిని చంపితేలాగా. వేట వల్ల పాండురాజు దెబ్బతిన్నాడు, వేట వల్ల దశరథుడు శాపగ్రస్తుడయ్యారు, బో చాలామంది పోయారు. ఇక మాట ప్రల్లదనం, పలుకు ప్రల్లదనం అంటే నోటికి వచ్చినట్టు ఇతరులు తెగ తిట్టేయటం. ఇక బండబూతులు తిట్టేస్తారండి కొంతమంది, చీటి వాటికి నోటి దురుసు. నోటి దురుసు వల్ల, వాగకూడనివి వాగడం వల్ల, అనవసర ప్రసంగం వల్ల ఎంతోమంది దెబ్బతిన్నారు. అందువల్ల వాగుడు అదుపులో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమిటి, అర్ధదోషణం. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఖర్చు పెట్టడం అనమాట. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఒక ఆయన ఓ ముసలావాడికి నెలకు ఒకసారి 25,000 పంపేయడం, వీడికి వచ్చే జీతం 40,000 ఉండదు, అందులో 25,000 పంపేస్తే ఇంట్లో ఎలా బతుకుతారు, ఇంటికి 1 రూపాయి ఖర్చు పెట్టరు, ఇంటికి నీలకత్తె పొరుగింటికి బంగారు కత్తి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమో క్రూరంగా ఉండడం, బయట వాళ్ళ దగ్గర మాత్రం అబ్బాయిని ఎంత మంచివాడో ఎంత శాంతంగా ఉంటాడో అనిపించుకోవడం, ఉన్న డబ్బంతా తగలెట్టేయడం, ఇంటికి ఒక కూరగాయ తయారు, ఓ కరెంటు బిల్లు కట్టడం, ఏమిటి ఉపయోగం దానివల్ల, డబ్బు ఇష్టపడితే తగలెట్టకూడదు. మంచి పనులకి ఖర్చు పెట్టు, అది కూడా నీ ఆదాయాన్ని చూసి ఖర్చు పెట్టు. నీ దగ్గర లక్షే ఉంటే లక్ష మొత్తం డొనేషన్ ఇచ్చేసేవనుకో పద్మాగర్ గారికి, ఆ తర్వాత నువ్వు భిక్ష ఎత్తుకోవాలి. అప్పుడు లక్షాధికారి కాస్తా భిక్షాధికారి అవుతావు, లక్షపతి కాకుండా భిక్షపతి అవుతావు. భిక్షపతి పేరు పెట్టుకున్నవాడు లక్షాధికారిగా బాగానే ఉంటాడు, పర్వాలేదులేండి, ఆది భిక్షువులేగా. కాబట్టి చెప్పొచ్చేదంటే ఈ దానం చేయి మంచి పనే, కానీ నువ్వు సర్వనాశనం అయితే ఉపయోగం ఉంది. కాబట్టి మన పెద్దలు ఆచితూచి నడుచుకున్నారు, మంచి పనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదు, ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. పిసిని గుట్టుతనం ప్రమాదం, విపరీత దానము ప్రమాదమే, ఈ రెండు వద్దు. అది అర్ధదోషణం అంటే డబ్బుని పాడు చేయకు, వస్తున్న రోజుల్లో ఇష్టవదడు తగలేయకు, సినిమాలకి, షికార్లకి, చెత్తకి, పలావులకి, సాయంకాలం పూట బడ్డీ కొట్లకి ఖర్చు పెట్టదు. బడ్డీకి బుడ్డీకి ఖర్చు పెడితే ఆ తర్వాత బుడ్డి పగిలిపోయినట్టే, మొత్తం డబ్బంతా పోతుంది. అది అర్ధదోషణం. అక్కడికి వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రల్లదనము, అర్ధదోషణం. చివరిది దండపారుష్యం, ఏడోది దండపారుష్యం. తప్పుకి తగిన శిక్ష వెయ్యాలి, చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేయుట, పెద్ద తప్పుకి అసలు శిక్షే వేయకుండా ఉండుట, ఇవి దోషం. పిల్లలు ఏదో ఏడిస్తే చితకొడి చంపేస్తామా, చితకేసి చింతపా బరికితో బాగుతామా, పాపం అన్నం దొంగతనం చేసిన వాడికి లేకపోతే ఒక రూపాయి తిండి కోసం దొంగతనం చేసిన వాడికినేమో 7 ఏళ్ళు జైలు శిక్ష. మొత్తం ఊళ్ళు లాగేస్తున్నారు రాజకీయ నాయకులు, ఒక్కడికి జైలు శిక్ష ఉండదు, బెయిల్ మీద తిరుగుతారు, హాయిగా ఎలక్షన్లో నిలబడి నెగ్గేస్తారు. ఇదే న్యాయం. మహాపాపాత్ములు, దుర్మార్గులు, క్రూరులు, హత్యలు చేసేటటువంటి వాళ్ళు, ఊళ్ళుకు ఊళ్ళు దోచేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళేమో శిక్షలు అనుభవించకుండా తప్పించుకుంటున్నారు. ఏ మెరగని అమాయకుడు ఉంటాడు ఎవడో, బజారుకి వెళ్ళి కాకరకాయలు దొంగిలించేటవాడు తిండి కోసం, వాడికి మాత్రం 7 ఏళ్ళు. ఉట్టిన సైకిలు పక్కవాడికి తీసుకెళ్ళిన వాడికి 10 ఏళ్ళు. చూడండి ఇది ఎంత న్యాయమో. తక్కువ తప్పు చేసిన వాడికి ఎక్కువ శిక్ష, మహాపాపం చేసిన వాడికి అసలు శిక్షే ఉండటం లేదు, దాన్ని దండపారుష్యం అంటారు. ఇది ఇంకా పాపం. ఇందులో ఏదైనా వ్యసనమే, 7 ఉంటే ఇహ అయిపోయినట్టేవాడు. ఈ వేట ప్రమాదం. అయినా వజ్రాంగదుడు లోకశ్రేయస్సు కోసమే వేటాడాడు, వ్యసనం కోసం ఎక్కువగా వేటాడలేదులేండి ఆయన. అప్పుడప్పుడు క్రూర మృగములు ఎక్కువగా పెరిగిపోతే ఆ క్రూర మృగములు ఓళ్ళ మీద పడితే ప్రజలు వచ్చి ప్రభువుల దగ్గర మొరపెట్టేవారట, మహాత్మా జంతువులు పెరిగాయి అడవుల్లోంచి ఓళ్ళ మీద పడుతున్నాయి, ప్రజల్ని చంపుతున్నాయి, నువ్వు వచ్చి ఆ జంతువుల్ని సంహరించి కాపాడు అన్నప్పుడు మాత్రమే శరత్కాలంలో కొందరు వేటకెళ్ళేవారు. అప్పుడు అది వ్యసనంగా కాదు, ప్రజా రక్షణగా వెళ్ళడం అన్నమాట. అలా ఈయన ఏం చేశాడు, ఒక రోజున తన దగ్గర ఉన్న గుర్రం ఉందన్నానుగా, కాంభోజీ దేశపు గుర్రం కొనుక్కున్నాడే, ఆ గుర్రం ఎక్కి వేటకు బయలుదేరాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కస్తూరి మృగం కనపడింది ఆయనకి. కస్తూరి మృగం అని ఒక మృగం ఉంటుంది, అది జింకలాగే ఉంటుంది. ఆ జింకలా ఉన్న మృగం యొక్క బొడ్డులో నుంచి ఒక ద్రవం కారుతుంది చెమటలాగా. ఆ ద్రవం కస్తూరి అని పిలువబడుతుంది, పరమ సువాసనగా ఉంటుంది. అదనమాట మనం తిలకంగా పెట్టుకున్నా, ఒంటికి పూసుకున్నా మనకి సువాసన ఇచ్చేటటువంటి ద్రవం, అది కస్తూరి అని పిలువబడే ఒక జింక నుంచి మృగం నుంచి వస్తుంది. ఆ మృగాన్ని కస్తూరి మృగం అంటారు. కృష్ణుడికి ఎంత ఇష్టం, కస్తూరి తిలకం లలాట పల్లకే అని ఆయన గురించి లీలాసుకుడు రాశాడు ఈ శ్లోకం. ఈ శ్లోకం రాసిన వాడి పేరు లీలాసుకుడు, ఆయన అసలు పేరు బిల్వమంగళుడు. చింతామణి అనే ఒక వేశ్య యొక్క వ్యామోహంలో పడి ఆ చింతామణి వల్లే బుద్ధి తెచ్చుకుని కళ్ళు పోగొట్టుకుని ఆ తర్వాత కృష్ణుడి యొక్క మంత్రం ఆవిడ దగ్గర పొంది కృష్ణస్మరణ చేసి కొత్త కళ్ళు పొంది లీలాసుకుడనే పేరుతో కృష్ణకర్ణామృతం రాసిన మహానుభవుడైన అదే మృగమద తిలకం అంటారు, లేదా కస్తూరి తిలకం. మృగం యొక్క మదం అన్నమాట అది, ఆ మదం బయటకు వస్తుంది. చిత్రుడు తెలుసా, బహిష్టు కాలంలో స్త్రీ నుంచి వచ్చినట్టుగానే దాని యొక్క ఆడజింక దగ్గర నుంచి, యోని నుంచి బయటకు వస్తుంది ఈ మృగమదం. అదే మగదానికైతే బొడ్డులో నుంచి వస్తుంది. ఈ రెండు అద్భుతమైన సువాసన ఇస్తాయండి, చాలా చిత్రం అది, అదే భగవంతుడి సృష్టి. అలాగే పునుగు పిల్లను పిల్లి ఉంటుంది, ఆ పిల్లి నుంచి కూడా ఇలాగే అది బయట ఉంటుంది నెలకోసారి 3 రోజులు. అందులోంచి బయటకు వచ్చేటటువంటి ద్రవం పునుగు అని పిలువబడుతుంది. అది ఎంత ఇష్టమో వెంకటేశ్వరుడికి, పరమ సువాసనగా ఉంటుంది కస్తూరి. ఈ పునుగు, జవ్వాజి, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అన్నమాట. రాధాదేవికి ఎంత ఇష్టమో ఈ మృగమదం అంటే, మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే. ఎంత అందంగా రాస్తాడో భక్తజయుడు, మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే రమతే యమునా పులినవనే రమతే యమునా పులినవనే. యమునా నది యొక్క ఇసుక తిన్నెల్లో, యమునా నది తీరంలో ఇసుక తిన్నెలు ఉంటాయి కదా, పులినము అంటే ఇసుక, పులినవనే ఇసుక తీరంలో ఇసుక తిన్నెల దగ్గర ఉన్న అడవిలో రమతే రమిస్తున్నది ఎవరు, రాధాదేవి కృష్ణుడి కోసం అక్కడ విహరిస్తున్నది. ఆవిడేం చేస్తోంది, మృగమద తిలకం, ఈ కస్తూరి మృగం నుంచి వచ్చిన కస్తూరిని ఒంటికిలా పూసుకుంటుందిట ముఖానికి. అది ఎలా ఉంది, రజనీకరే చంద్రుని యందు మృగమివ జింకలం ఉందిట, చంద్రుడిలో జింక కనబడుతుంది కదా మచ్చ, ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది, అక్కడింత కస్తూరి పెట్టుకుంది. ఆ కస్తూరి పెట్టుకోవడం ఎలా ఉంది అంటే చందమామలో మచ్చలో ఉందిట. ఎంత అందమైన వర్ణనండి, సహజంగా ఆవిడ ముఖం చంద్రబింబంలో అందంగా ఉంది. ఈ అందమైన ముఖంలో కాస్త కస్తూరి తిలకం పెట్టుకుంది. ఈ కాస్త తిలకం ఎలా ఉందన్నమాట, చంద్రుడిలో మత్సలం ఉంది, చంద్రుడికి మత్స అందం, ఈ ముఖబింబానికి కూడా అది అందం. అది ఊహ అంటే, కస్తూరి తిలకం కూడా చందమామలో జింకలా ఉందట. అది జింక కుందేలు అని వర్ణిస్తారు కదా, అందుకే శశాంకుడు మృగాంకుడు ఆయన. అంత ఊహ. అసలు భక్తజయదేవుడి యొక్క గీతములకు ఎంత అర్థం చెప్పినా తీరదు, తనివి తీరదు. శరీరం ఒక రకమైన పులకింతలోకి వస్తున్నట, అందుకే ఆవిడ పులకిస్తుందని అంటాడు. ఆవిడ పులకం, పులకముతో ఆనందంతో గగుర్పాటుతో లిఖతి బొట్టు పెట్టుకుంటుందట. ఏమిటది, మృగమద తిలకం, కస్తూరిని తిలకంగా పెట్టుకున్నది అని. చాలా అందమైన గీతాల్లో ఇచ్చే ఇది ఒక గొప్ప అష్టపద అన్నమాట. రమతే యమునా పులినవనే విజయీ మురారి రధునా, విజయీ మురారి రధునా, విజయీ మురారిహి అధునా రమతే యమునా పులినవనే, రమతే యమునా. ఆ రమించటం, యమునా నది తీరంలో ఉండడం, అక్కడ యమునా నదీ తీరంలో విహరిస్తున్నటువంటి మురారిహి మురాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు విజయీ విజయమును పొందుగాక అని అద్భుతమైన కీర్తన రాస్తాడు. సరే ఏది ఏమైనా, ఇంతకీ కస్తూరి వచ్చేటటువంటి మృగాన్ని కస్తూరి మృగం అంటారు. అటువంటి కస్తూరి మృగం ఒకటి అక్కడ కనపడింది. అబ్బా, అక్కడ దాని బొడ్డు నుంచి వస్తున్న కస్తూరి ఘుమఘుమలాడిపోతున్నది, మహాద్భుతమైన సువాసన ఇస్తున్నది. ఆ ప్రాంతమంతా పరిమళంతో నిండిపోయిందనమాట, పరిమళంతో నిండింది. ఈ రాజుగారికి మతిపోయింది. శివపూజాధురంధరుడి రాజు, ఈ వజ్రాంగదుడికి శివభక్తి చాలా ఇష్టం. శివుడికి కస్తూరితో అభిషేకం చేస్తే ఎంత బాగుంటుంది, ఈ కస్తూరి పట్టికెళ్ళి శివలింగం మీద రాస్తే శివుడు అంత ఆనందం పొందుతాడు, ఈ మృగము బొడ్డులో నుంచి వస్తున్న కస్తూరి నాకే ఇంత ఆనందం కలిగిస్తుందే, కస్తూరి చూస్తే విస్తుపోతున్నానే, అటువంటిది దీనితో అభిషేకం చేస్తే ఈ కస్తూరి పూస్తే శివుడు ఎంత ఆనందపడిపోతాడో, ఈ మృగాన్ని పట్టుకుందాం అని గుర్రాన్ని తరిమాడు. గుర్రం ఆ మృగం వెంటబడింది, మృగం పరిగెత్తింది. దాన్ని చంపడం ఇష్టం లేదు దీనికి, బాణంతో కొట్టి చంపి హింసించి కస్తూరి తీసుకోకుండా కేవలం దాన్ని పట్టుకుని ఆ కస్తూరి రాద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, ముందేమో కస్తూరి మృగం పరిగెట్టింది, దాని వెనక అతను గుర్రాన్ని పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న వాళ్ళకు ఒక కొండ వచ్చింది, ఆ కొండ చుట్టూతో మృగం 3 సార్లు పరిగెత్తింది. ఇంతకేం కొండ, అరుణాచలం. తెలియకుండానే అరుణాచలం చుట్టూ 3 ప్రదక్షిణలు ముందుగా ఎవరు చేశారు, కస్తూరి మృగం. దాని చుట్టూ గుర్రం మీద ఎక్కి రాజుగారు తిరిగారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది, నడిచే కాదు గుర్రం ఎక్కి ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ ప్రదక్షిణే. ఇలాంటి కథలు వింటాం, అయినా సరే నడవాలట, నడిచి చచ్చిపోయినా పర్వాలేదుట, ఆటో ఎక్కకూడదట, కాళ్ళకి చెప్పులు వేసుకుంటే నువ్వు చచ్చిపోతావట అని శివుడు చెప్పాడు. నీకు మన శక్తిని బట్టి వెళ్ళమన్నాడు. నిజంగా చాలా గొప్ప అద్భుతమైన కొండ, చెప్పులు లేకుండా తిరుగు, కానీ ఏం చేస్తాం, మన శరీరాలు మన మాట వినడం లేదు. కలియుగంలో ఎంతోమంది షుగర్ పేషెంట్లు చూశానండి, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తిరగమంటే వాడు నిజంగా తిరిగేస్తే వాడి కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుని చచ్చిపోతే ఏమైపోతాడండి వాడు. శివుడు కరుణామూర్తి కాదా, అవ్యాజ కరుణామూర్తి ఆయన. ఏ వంకతో అయినా ప్రదక్షిణ చేస్తే ఎంతో అనుగ్రహిస్తాడు ఆయన. ఇది చెప్పారు కదా, కేటాహ పతంగాహ, కీటకములు పక్షులు జింకలు చిన్న చిన్న క్రుములు అవి కూడా చుట్టూ తిరుగుతూ ఉంటే అనుగ్రహించే అరుణాచలేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. మనం ఒకవేళ ఆరోగ్యం బాగాలేక చెప్పులు వేసుకోకుండా తిరగలేకపోతే చెప్పులు వేసుకు తిరిగితే కొడతాడు ఆయన. అలా కొడితే ఆయన ఈశ్వరుడా? ఆ ఈశ్వరుడికి ఎంత చాలు. అందులో అరుణాచలేశ్వరుడు ఇంకా కరుణామూర్తి అని ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆ అరుణాచలం ఒక అద్భుత జ్యోతిస్వరం, ఓంకార స్వరూపం అది, ఉపనిషత్తుల్లోనూ వచ్చే నాదస్వరూపం అది, అనేక దివ్యమైన శుభములకు నిలయమది. నేను మీకు నిన్నే చెప్పాను కదా, ఒక లింగం మీద వెన పైకేమో బ్రహ్మగారు హంసరూపంలో, కిందకేమో వరాహ రూపంలో విష్ణువు విడుతున్నటువంటి బొమ్మలు చిత్రించుకొని ఒక లింగమును ప్రతిష్ఠిస్తే అందులోనే నేను వచ్చి కూర్చుని అదే అరుణాచలంగా భావిస్తాను. నువ్వు ప్రతిష్ఠించిన లింగమే అరుణాచలేశ్వర లింగం అని వరమిచ్చాడే ఆయన. ఆ లింగం ఇంట్లో ఉంటే నీ ఇల్లే అరుణాచలం అవుతుందట, ఆయన అరుణాచలేశ్వరుడు అవుతాడట. దాన్ని పూజిస్తేనే అరుణాచలంలో నివసించిన పుణ్యం వస్తుందని వరమిచ్చాడు. ఈ కథ నిన్న మీకు చెప్పాను. అటువంటి పరమాత్ముడు ఒకవేళ నీకు ఓపిక లేకపోతే గుర్రవెక్కి తిరిగితే కూడా అనుగ్రహిస్తాడు. ఏ వంకతో తిరుగు, ఆయనకి ప్రేమ ఎక్కువ, కొట్టడు ఆయన. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగని నేను మీకు వెసులుబాటు ఇచ్చాను కదానని ఓపికండి మళ్ళీ తిరగండి. మీకు ఆరోగ్యం బాగుంది, మీ కాళ్ళు బాగున్నాయి, అప్పుడు చెప్పులు లేకుండా తిరగండి. మీకు షుగర్ లేదు, నడవగలరు, అప్పుడు మాత్రం పొరపాటు కూడా చెప్పులు వేసుకోకండి. నేను చెప్పేది ఎవరికి, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనులు. రోగము పొందిన వాడికి, ముసలివాడికి, ఓపిక లేనివాడికి, శిశువుకి మాత్రమే ఈ వెసులుబాటు. శిశువులు గుర్రమెక్కండి పర్వాలేదు, పాపం ముసలివాళ్ళు అయిపోయి కదలలేక చచ్చిపోతున్న వాళ్ళు అరుణాచలము చుట్టూ ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందాలనుకున్నారు. అటువంటి వాళ్ళు వాహనం ఎక్కండి పర్వాలేదు. కాళ్ళకి చెప్పులు లేకపోతే తక్షణం కాళ్ళు కుళ్ళి చచ్చిపోయి అంత అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మెత్తని చెప్పులు వేసుకుని వాహనం ఎక్కి తిరగండి పర్వాలేదు. కానీ అన్నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం తిరగండి. నిజంగా నాకు ఆరోగ్యం బాగుంది, నా మాట వింటున్నాయి మోకాళ్ళు, అప్పుడు తిరగండి. ఇలాంటి పడుచు వాళ్ళు ఉన్నారు, ఆయనకి కాళ్ళు సహకరిస్తాయి, శుభ్రంగా చెప్పు లేకుండా తిరిగేస్తాయి. నేను ఆ యాదగిరి వెళ్ళి వచ్చారు తెలుసా, ఇక్కడ నుంచి కరోనా కాలంలో నరసింహస్వామి దగ్గర నడిచి వెళ్ళి వచ్చారు ఏలూరు నుంచి, ఇది మన ఉప్పల నుంచి వెళ్ళొచ్చేసారు ఆయన. అలా ఓపిక ఉన్నప్పుడు వెళ్ళండి, చెప్పులు లేకుండా వెళ్ళొచ్చేయండి, చప్పును వెళ్ళొచ్చేయండి ఎవరికి చెప్పకుండా. మొత్తం మీద కస్తూరి మృగం గిరి చుట్టూ 3 సార్లు తిరిగింది, కూడా గుర్రం మీద రాజుగారు తిరిగారు. 3వ సారి ప్రదక్షిణ చేసి సరిగ్గా అరుణాచలేశ్వర లింగ ప్రాంగణం దగ్గరికి రాగానే ఈ కస్తూరి మృగం కింద పడి గిల్ గిల్ అని కొట్టుకుంది, గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. అయ్యో, ఈ కస్తూరి మృగము బొడ్డులో ఉన్న కస్తూరిని అరుణాచలేశ్వరుడికి, అప్పటికి ఆయన అరుణాచలేశ్వరుడు అని ఉద్దేశంతో రాలేదనుకోండి, ఆయన ఇంట్లో ఉన్న శివుడికి పోద్దాం అనుకున్నాడు, ఆయన ఇంట్లో రాజభవనంలో ఉన్న శివుడికి పోద్దాం అనుకున్నాడు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు, అది వేరే విషయం. శివుడికి పోద్దాం, ఆ కస్తూరి పూత పూసి శివుడి యొక్క అనుగ్రహం పొందుదాం అనుకున్నాను, పాపం కస్తూరి మృగం చచ్చిపోయిందేమిటి, ఈ అలసిపోయి అలసటతో చచ్చిపోవడానికి నేను కారకుండయ్యానా, దాన్ని తెరవడం వల్ల చచ్చిపోయిందా అనుకుంటూ ఉంటే అక్కడ దాకా వచ్చిన వెంటనే గుర్రం కింద పడి అది చచ్చిపోయింది. అలసిపోయి నొరగలు కక్కుంటూ గుర్రం ఢామ్మని కింద పడి చచ్చిపోయింది. ఈయన ఎంత బాధపడిపోయాడు, 2 జీవులు నా వల్ల చచ్చిపోయాయి, గుర్రం ఎక్కి గుర్రంతో నేను పరిగెత్తించటం వల్ల కొండ చుట్టూ తిరిగి అది మరణించిందేమో, శ్రమ వల్ల కస్తూరి మృగం మరణించిందేమో, ఈ జంతువుల పాపానికి చావుకి నేనే మూలకారకుండా కదా, ఆ పాపం నాకు చుట్టుకుందనుకుని ఆయన అలసిపోయి కింద పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం. కొంతసేపటికి తెలివి వచ్చింది, కానీ ఆయనకు కూడా ఓపిక పోయిందిట, బెంగ వల్ల ఓపిక పోయింది, కదలలేకపోతున్నాడు. ఎందుకు నా శక్తి నాకు దూరం అయ్యింది, గుర్రం ఎందుకు చచ్చింది, ఇదెందుకు చచ్చిపోయింది మృగం అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆకాశంలో ఒక మహాకాంతి కనపడింది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత అని స్కాంద పురాణంలో అరుణాచల మహాత్మ్యంలో వ్యాసుడు రాశాడు. దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య, వేల కొలది సూర్యులు యుగపత్ ఒక్కసారిగా ఉత్థిత ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత కాంతి కనపడింది. యుగపదుత్థిత అండంలో ఉంది స్పెషాలిటీ. ఒక్కసారి 1000 సూర్యులు కనపడరు కదా, 1000 మంది సూర్యులు, ఆ 1000 మంది సూర్యులు కలిసిపోయి అసలు కనపడరు. కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయించినప్పుడు ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఆకాశంలో ఇప్పుడు ఈ రాజుగారికి కనపడింది. రాజుగారికి మతిపోయింది. అసలు ఆ కాంతిని చూడలేక కళ్ళు ఇలా మూసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, మీరు ఆకాశంలో ఒక మహాకాంతి కనపడితే ఆ కాంతిని మీరు చూడగలరా? కళ్ళలా మూసుకుంటారు, చిక్కిలిస్తారు. లేదని చెప్పాలంటే మానవ మాత్రుడి కళ్ళు ఆ కాంతిని చూస్తే గుడ్లు పేలిపోతాయి. అసలు హైదరాబాద్లో ఉప్పల్లో మధ్యలో నిలబడి లేదా డాబా మీద నిలబడి రేపు వేసవకాలంలో సూర్యుడి చేసి ఒక క్షణం చూస్తేనే ఆ తర్వాత ఏం జరిగింది అనుకుంటాడు వాడు. కళ్ళు బైర్లు కమ్ముతాయి, చీకట్లు కమ్ముతాయి. రాత్రిపూట చీకట్లో ఫ్లాష్ లైట్లు చూస్తేనే ఏం కనపడక తాతగారు ఒక సందులో కళ్ళపోయి ఇంకో సందులో కలిపారమ్మన్నా మధ్యన. ఈ లైటింగ్కే కళ్ళు పోతున్నాయి. అటువంటిది సూర్యులు వేల మంది ఉదయిస్తే ఆ కాంతిని ఎవడన్నా చూడగలడా? కోయి దేఖ నహి సక్త. అప్పుడు ఈయన ఒకసారి కళ్ళు మూసుకుని పరమేశ్వర ఏమిటి కాంతి అనుకున్నట్ట. చూస్తుండగా కాంతి క్రమంగా తగ్గింది. ఆకాశంలో ఇద్దరు విద్యాధరులు కనబడ్డారు. వాళ్ళు విద్యాధరులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారుణులు, అసురులు, విద్యాధరులు. వీళ్ళంతా దేవతల్లో ఓ జాతి వాళ్ళు. విద్యాధరులని ఒక దేవజాతి వాళ్ళు ఉన్నారు. ఆ దేవజాతి వాళ్ళు ఇద్దరు విద్యాధరులు అద్భుతమైన వస్త్రములు, దేవ వస్త్రములు ధరించారు. అందమైన వస్త్రాలండి. దేవ వస్త్రాలంటే ఇంకో అర్థం ఏ గుడ్డ లేదని. అందువల్ల అదొక చమత్కారమైన మార్గం. మెడలో దండలు ఉన్నాయి. వాళ్ళని చూడగానే ఇంత కాంతితో కనబడ్డారన్నమాట. ఆ కాంతి తగ్గించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళ శరీరం నుంచి అంత కాంతి వచ్చింది. కొంత కాంతి తగ్గించుకున్నా కూడా రాజుగారు వాళ్ళకేసి ఇంకా పూర్తిగా చూడలేకపోతున్నాడు. ఇంతలో వాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా కంగారు పడకు, దుఃఖించద్దు. మేమిద్దరం ఎవరో తెలుసా? నా పేరు కళానధరుడు. నేనే ఇందాక ఈ కస్తూరి మృగం రూపంలో ఉన్నాను. ఈ రెండో వాడు ఉన్నాడు, వాడి పేరు కాంతిశాలి. వాడే నీ గుర్రం రూపంలో ఉన్నాడు. ఈ కాంతిశాలి గుర్రం కళాధరుణ్ణి, కస్తూరి మృగాన్ని. మేమిద్దరం ఈ అరుణాచలం చుట్టూత 3 సార్లు ప్రదక్షిణ చేయగానే మాకున్న శాపం పోయింది. మేము విద్యాధరులం అయ్యాం. మా శాపం తొలగ్గానే ఈశ్వర కటాక్షం వల్ల ఇంత కాంతి వచ్చింది. దీన్ని బట్టి ఈ అరుణాచలమునకు ప్రదక్షిణ చేస్తే వాడు ఎలాంటి తేజస్శాలి అవుతాడో చూడు. అరుణాచలంలో అడుగు పెట్టడం ఒక తపస్సు, చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం మరో తపస్సు. గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు సూర్యుడి కాంతిని మించిన కాంతితో ప్రకాశిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు అంటే మహాకాంతి స్వరూపుడు. అసలు ఈశ్వరుడికి గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు. ఆయన చైతన్య స్వరూపుడు. ఆయన చిచ్చక్తి అనగా ఇంత అని చెప్పడానికి వీలు కాని చైతన్యమును కలిగించే ఒక మహాద్భుత కాంతి అన్నమాట. ఆ తేజస్సే శివుడంటే. అదే అరుణాచలంలో నింపాడు ఆయన. అందువల్ల కాంతి స్వరూపులం అయిపోయాం మేము శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే. ఇదంతా నీదయ్య కూడా. నువ్వు ఈ మృగాన్ని తరిమావు, ఆ వెంట గుర్రం మీద వెళ్ళావు. ఇదిగో గుర్రం మా అన్నయ్య గారు, మృగాన్ని నేను. మేమిద్దరం విద్యాధరులం. మాకు శాప విముక్తం అయ్యిందనగానే ఎవరు మీరు, శాపం ఎందుకు వచ్చింది, తెలుసో తెలియకో ప్రదక్షిణ చేస్తేనే ఎంత పుణ్యం వస్తుందా, నాకెందుకు శక్తి తగ్గింది, నా శక్తి ఎలా వస్తుంది, ఇలా ప్రశ్నించాడు వజ్రాంగదుడు. ఆ విశేషాలు తెలుసుకోవాలిగా. మళ్ళీ రేపు యథాప్రకారముగా సాయంత్రం 6:15 రండి. అరుణాచలం అనే ఒక మాట ఉచ్చరిస్తే పాపాలు పోతాయి. ఓం నమః స్వర్ణాధినాథాయ అని ఇందాక మీకు మంత్రం చెప్పానా లేదా అందరి చేత మర్చిపోయారా? మళ్ళీ చెప్పండి, ఓం నమః స్వర్ణాధినాథాయ. అరుణాచలేశ్వరుని ఈ మంత్రమును అమ్మవారు దుర్గాదేవి మహిషాసుర మర్దనం చేశాక రచించిన మంత్రం చెప్పాను. ఈ మంత్రం రోజు చేసుకోండి. ఈ మంత్రం చేసుకుని మీ ఇంట్లో శివలింగం దగ్గర కాస్త అభిషేకం చేసుకుంటే ఆ శివలింగమే అరుణాచలేశ్వర లింగం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా అరుణాచలేశ్వర లింగం ఎంత గొప్పదో? ఇప్పుడు మేము రేపు పొద్దున ప్రవచన మండపంలో ఎందుకు లింగాన్ని అరుణాచలేశ్వరుడే ప్రతిష్ఠిస్తున్నాం? ఆ లింగం మీద పైన ఉంటుంది బ్రహ్మదేవుడు పైకి పెడుతున్నట్టుగా, కింద విష్ణు శ్వేతవరాహ రూపంలో పెడుతున్నట్టుగా మధ్యలో లింగరూపం ఉంటుంది ఆ లింగం మీద. ఆ లింగమునకు ఒక యంత్రం వేసి ప్రతిష్ఠిస్తాం. అటువంటి లింగం ఇంత ఇంత అని ఆలోచించకండి. ఆ లింగమును ఆ యంత్రముతో ప్రతిష్ఠించి ఆవాహన చేస్తే ఆ రోజు నుంచి అదే అరుణాచలేశ్వర లింగం అయిపోతుంది. నేను చెప్పడం కాదు, స్వయముగా కుమారస్వామి చెప్పాడు, శివుడు చెప్పాడు, పార్వతి చెప్పింది. నిన్న కూడా శివుడు బ్రహ్మతో విష్ణువుతో చెప్పిన కథ చెప్పాను మీకు. అప్పుడు ఆ ప్రాంతమే అరుణాచలేశ్వరం అవుతుంది, ఆ మండపమే అరుణాచల లింగ మండపం అయిపోతుంది. అంత మండపాన్ని ఎందుకు పెట్టుకుంటున్నామంటే కలియుగంలో తరించడానికి అరుణాచలేశ్వరుడు సులభ ఉపాయము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.